ఇక్కడ రాయగలుగుతున్నాడు. ప్రాముఖ్యంగా ఈ కొరింది మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, సిలువను గురించి మాట్లాడుతున్నాడు. ద క్రాస్ ఆఫ్ జీసస్, క్రూసిఫైడ్ జీసస్ కొరకు మాట్లాడుతున్నాడు, క్రూసిఫైడ్ క్రైస్ట్ కొరకు మాట్లాడుతున్నాడు, సిలువ వేయబడ్డ యేసు కోసం మాట్లాడుతున్నాడు. లోకం సాధారణంగా మాట్లాడేది ఏంటంటే, దేవుడైతే చచ్చిపోకూడదు కదా, దేవుడైతే ఆయన చంపకూడదు కదా, దేవుడైతే ఆయన కాపాడుకోవాలి కదా, ఆయన్ని కాపాడుకోలేనివాడు, ఆయన కాపాడుకోలేనివాడు మన ఎట్లా కాపాడుతాడు, ఆయన దగ్గర బంగారం ఉండాలి కదా, ఆయనకి సింహాసనం ఉండాలి కదా, ఆయనకి రాజ్యం ఉండాలి కదా, ఆయనకి బలము అధికారము ఐశ్వర్యము ఉండాలి కదా అని అలా ఉన్నవారిని దేవుళ్ళుగా లోకం చూస్తా ఉంది. కానీ ఇక్కడ మనం యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంటున్నాం, ఆయన దగ్గర ఏమైనా బంగారం ఉందా, ఆయన దగ్గర ఏమైనా సింహాసనం ఉందా, ఆయన ఏమైనా ఒక రాజ్యానికి రాజుగా పరిపాలన చేశాడా, అలా ఏం కనిపించట్లా. ఎక్కడో బెతలహేమపురం చిన్న కుగ్రామం, నజరేతులో పెరిగాడు, ఎన్నిక లేని ప్రాంతం, నాన్న వడ్రంగివాడు, అమ్మ బేదమరియా. ఏ విషయంలో యేసుక్రీస్తు ప్రభుని ఎన్నదగిన వాడిగా తీసుకోవాలి అంటే, భౌతికంగా ఏమీ కనబడ్డా ఆయన, ఏమీ కనబడ్డు. పౌలుకు ఏదో అర్థమైంది కాబట్టి ఆ సిలువ వేయబడ్డ యేసు ఆయన అభాగ్యుడు కాదు, అన్యాయంగా సిలువ వేయడం కాదు, ఆయన తన ప్రాణాన్ని తాను కాపాడుకోలేక ఆయన మోసపోయినవాడు కాదు, ఆ సిలువే దేవుని శక్తి, ఆ సిలువే దేవుని శక్తి అని బలంగా వాదిస్తా ఉన్నాడు. మొదటి వచనం 18వ వచనం, మొదటి అధ్యాయం 18 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రిదనము కాని రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. సిలువ సరిగ్గా అర్థమైతే దేవుని ప్రణాళిక ఏంటో అర్థమవుతుంది. ఆయన సిలువ మీద బలహీనుడిగా కనబడ్డాడు, కాని ఆ పునరుద్ధానుడైన యేసును మనం చూసినప్పుడు, ఆయన సర్వలోకాన్ని ఆ విధంగా రక్షించగలిగాడు. రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. ఎందుకు యేసుక్రీస్తు ప్రభుని మనం నమ్ముకోవాలి? ఎందుకు యేసుక్రీస్తు ప్రభుని మనం పరిచయం చేయాలి? ఎందుకు యేసుక్రీస్తు ప్రభుని మనం ఆరాధించాలి? ఎందుకు యేసుక్రీస్తు ప్రభుని ఎంత శోధనలున్నా, ఏ బిజీ ఉన్నా సరే ఆయనకి మన హృదయ సింహాసనాన్ని ఇవ్వాలి? వై జీసస్, వాట్ ఈజ్ హీ స్పెషాలిటీ అని మనం మాట్లాడుకుంటే వాక్యం మాట్లాడుతున్న మాటలు మనకి అర్థం కావాలి. యోహాన్ సువార్త 3వ అధ్యాయము 36వ వచనం మనం ఎరిగిన మొదటి అధ్యాయంలో ఒక మాట చదువుతాం. యోహాన్ సువార్త 12వ అధ్యాయము 12వ వచనం, తన్ను ఎందరు అంగీకరించరో వారికి అందరికీ, అనగా తన నామందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. యేసుక్రీస్తు ప్రభుని లోకానికి ఆయన పంపించింది, ఆయన ద్వారా మనుషులను దేవుని పిల్లలుగా చేసుకోవడం కోసం. మనుషులందరూ దేవుని పిల్లలే అని కామన్గా మనం మాట్లాడతాం, అది సరైన అవగాహన కాదు. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో, మీరు మీ తండ్రి యగు అపవాది పిల్లలు అని రాయబడింది. అపవాది సంబంధులు, మీ తండ్రి అపవాది అని రాయబడింది. ఎట్లాగ అపవాది పిల్లలు అంటే, మీరు వాడి దురాశ నెరవేరుస్తున్నారు. వాడు అబద్ధకుడు, అబద్ధమునకు జనకుడు, వాడిలో సత్యం లేదు. మీలో దురాశలు కనబడుతున్నాయి, మీలో అబద్ధం కనబడుతుంది, మీలో కూడా సత్యం కనబడడం లేదు. కారణం ఏంటంటే, మిమ్మల్ని వాడు కబ్జా చేశాడు, మీరు వాడి అదుపులోకి వెళ్ళిపోయారు, మీరు వాని పిల్లలుగా మారిపోయారు అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి సాతాను పిల్లలందరూ వాళ్ళ వర్తమానం ఎట్లా ఉంటుంది, వాళ్ళ భవిత ఎట్లా ఉంటుంది, సాతాను పిల్లలందరి భవిత ఎలా ఉంటుంది, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 41వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడ్డ నిత్యాజ్ఞలోకి పొంది అన్నాడు. శపించబడ్డవారులారా, శపించబడ్డవారట, ఆ ఉగ్రతకు పాత్రులట, నరకానికి పాత్రులట. ఇప్పుడేమో లోకంలో మేము బాగానే ఉన్నాము అని కృపాకాలాన్ని వారు నిర్లక్ష్యం చేయొచ్చుగాక, అపార్థం చేసుకోవచ్చుగాక, కానీ ఎటర్నల్ పనిష్మెంట్ కి, నిత్యాగ్ని దండనకు పాత్రలు అవుతారు సాతాను మోసంలో పడ్డాన్ని బట్టి. దేవుడు మనందరినీ సాతాను అధికారం నుంచి, సాతాను మోసాల నుంచి విడిపించడం కొరకు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపించారు. యోహాను సువార్త మొదటి అధ్యాయం 12వ వచనం అదే, ఆయన ఎందరు అంగీకరించుతురో అంగీకరించిన వారందరికీ కూడా దేవుని పిల్లలయ్యే అధికారం. సాతాను పిల్లలు దేవుని పిల్లలుగా మార్చేది యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. సాతాను పిల్లలు దేవుని పిల్లలుగా మార్చబడేది యేసుక్రీస్తు ప్రభు నందు మాత్రమే. కాబట్టి దీన్ని మనం అర్థం చేసుకోవాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మరొక మాట రాయబడింది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మనందరూ తెలిసిన మాట, దేవుడు మనల్ని, సర్వలోకాన్ని, నశించిపోతున్న లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ప్రేమించి ఆయన తన ప్రియకుమారుని పంపించాడు. ఎందుకోసం? ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి వాడును నశింపక ఆ నరకాన్ని తప్పించుకోవాలి, నరక శిక్షను తప్పించుకోవాలి, నిత్య జీవాన్ని పొందినట్లుగా ఆయన అనుగ్రహించాడు. కాబట్టి మనం ఇప్పుడు భూమి మీద మనం విరిగిన మాట రేపు గ్యారంటీ లేదు. మహా అయితే 70-80 సంవత్సరాలు అని మనం మాట్లాడుకున్నా, యాకోబు పత్రిక 4:14 ప్రకారంగా ఇంతలో కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి. పాత నిబంధనల వాక్యాన్ని మనం వాడుతా ఉన్నాం. కొత్త నిబంధనల వాక్యం ఏం చెప్తా ఉందంటే, ఇంతలో కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి. కానీ నిత్య జీవం, పరలోకం నిత్యం, నరకం నిత్యం, భూలోకం మాత్రం అశాశ్వతం. అశాశ్వతమైన భూలోకంలో ఒకవేళ సాతాను మోసాల్లో మనం బతికితే నిత్యాగ్నికి వెళ్ళిపోతాం. ఆ మోసాలు ఎరిగి యేసుక్రీస్తు ప్రభులను విశ్వాసం ఉంచి సువార్త నమ్మితే నిత్య జీవానికి వెళ్తాం. సాతాను పిల్లలో రక్షకుడైన యేసునందు విశ్వాసం ఉంచడాన్ని బట్టి దేవుని పిల్లలు అవుతున్నారు. ఉగ్రత పాత్రులు, నరక పాత్రులు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచడాన్ని బట్టి నిత్య జీవానికి వారసులు అవుతున్నారు. నిత్య జీవానికి వారసులు అవుతున్నారు. పాపం దేవుణ్ణి నుంచి మనం దూరం చేసింది. పాపం వల్ల మనం మహిమను కోల్పోయాం, దేవునితో బంధాన్ని కోల్పోయాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. మహిమను కోల్పోయాం, అక్షయతను కోల్పోయాం, నిత్య జీవాన్ని కోల్పోయాం, దేవునితో బంధాన్ని కోల్పోయాం. ఇలాగే ఉంటే ఇప్పుడు మనం సరిగ్గా నిర్ణయం తీసుకొని దిద్దుబాటు చేసుకోకపోతే మనం పాపం వల్ల వచ్చే జీతం నరకం అనే రెండవ మరణం అని రాయబడింది ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో. మండుతున్న గుండంలో పాలు పొందుదురు, ఇది రెండవ మరణం. అయితే రోమీయులకు రాసిన పత్రిక 6:23, పాపం వల్ల వచ్చే జీతం మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన యేసునందు నిత్య జీవం. పాపం మరణాన్ని తీసుకొస్తే దేవుడు నిత్య జీవాన్ని యేసుక్రీస్తు ప్రభు ద్వారా అనుగ్రహించాడు. అందుకొరకు చాలాసార్లు ఈ ప్రశ్న నేను అడుగుతాను, మీరు యేసుక్రీస్తు ప్రభుని ఎందుకోసం నమ్ముకున్నారు? ఏమి వస్తాదని నమ్ముకున్నారు? ఏమి వస్తాదో మీకు అర్థమైందా? చాలాసార్లు వేరువేరు సమాధానాలు చెప్తారు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్పేది, యేసు అన్న పేరుకు అర్థం రాయబడింది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో, ఆయన తన ప్రజలను వారి పాపాల నుంచి రక్షిస్తాడు గనక ఆయనకు యేసు అన్న పేరు. ఆయన యేసు అన్న పేరుకు అర్థం రక్షకుడు. ఎవరు రక్షకుడు? పాపుల రక్షకుడు. దేని నుంచి రక్షిస్తాడు? పాపం యొక్క శిక్ష నుంచి రక్షిస్తాడు. పాపం యొక్క శిక్ష ఏంటి? నరకం. మనకి జబ్బులు ఉండొచ్చు గాక, డబ్బులు లేకపోవచ్చు గాక, ఇబ్బందులు ఉండొచ్చు గాక, వేరే ప్రాబ్లమ్స్ ఉండొచ్చు గాక, అవన్నీ చాలా చిన్నవి. అవన్నీ నరకం ముందు చాలా చిన్నవి. మనకున్న అతిపెద్ద అగాధం, అతిపెద్ద ప్రమాదం ఎప్పుడు కన్ను మూసినా యుగ యుగాలు మనం మన పాపాల శిక్ష అనుభవించాలి. అగ్నిలో కాలాలి, అగ్ని ఆరదు, పురుగు చావదు, వెలుపటి చీకటి, పండ్లు కొరకటం, అట్లాంటి భయంకరమైన శిక్షలోకి మన పాపాన్ని బట్టి దాని పెనాల్టీ అనుభవించడానికి సర్వలోకం వెళ్తా ఉంది, సర్వలోకం వెళ్తా ఉంది. దేవుని యొక్క కృప మనకిచ్చిన ఫైనల్ ఛాన్స్, లోకాన్ని పట్ల ఆయన చూపిన ప్రేమ. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, ఆ ప్రేమ ఒక్క అవకాశం ఇచ్చింది మన పాపాల శిక్ష నుంచి మనల్ని విడిపించడానికి, నరక శిక్ష నుంచి మనల్ని విడిపించడానికి, నరకానికి వెళ్లకుండా తప్పించడానికి, దేవుని కుమారులుగా మార్చడానికి, నూతన సృష్టిగా మార్చడానికి. గంభీరమైన మాటలు, రక్షించబడ్డ వాళ్ళ భాగ్యం ఏంటో అర్థం చేసుకోవడానికి గంభీరమైన మాటలు రాయబడి వాటిని మనం అర్థం చేసుకోవడం చాలా అవసరం, వాటిని అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో రాయబడ్డ మాటలు మనకు అర్థం కావాలి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 41వ వచనం, దేవుణ్ణి ఎరగకుండా సాతాను మోసంలో ఉన్న గురుగురు వారి కొరకు రాయబడ్డ మాట. 39వ వచనంలో ఆ మాటలు రాయబడ్డాయి మనకు అర్థం కావాలి. 37వ వచనం, అందుకు ఆయన ఇట్లనే, మంచి విత్తనము విత్తువాడు మనుషు కుమారుడు, పొలం లోకం, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. దేవుని సంబంధులు, దుష్టుని సంబంధులు, ఆ రెండు కేటగిరీల్లోకి ఆయన తీరుస్తున్న తీర్పు ఎట్లా ఉంది రాయబడింది. 41వ వచనం, మనుషు కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యంలో నుండి ఆటంకములకు సకలమైన వాటిని, దుర్నీతి పనులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురు, అక్కడ ఏడుపును పండ్లు కొరకుట ఉండును. ఏడుపు పండ్లు కొరకుట, అగ్నిగుండం, యుగ యుగాలు కాలటం. ఏంటి వాళ్ళు చేసిన తప్పంటే, వాళ్ళు దుష్టుని సంబంధులై ఉన్నారు, వారు దేవుని సంబంధులుగా లేరు, దేవుని సంబంధులుగా లేరు. మనం రక్షణ ఎంత గొప్పదో అర్థమైతే, ఈ రోజు రక్షించబడ్డాం కాబట్టి కోట్ల రూపాయలు వచ్చాయా, ఈ రోజు రక్షించబడ్డాం కాబట్టి మనకి లోకంలో అందరికంటే పై స్థాయిలో ఉన్నామా అని వెతుక్కుంటా ఉంటే రక్షణ సందేశం మనకు అర్థం కాలేదని అర్థం. రక్షణ పొందిన మనం ఏ రోజు కన్నుమూసినా నరకానికి వెళ్ళం, నిత్య జీవంలో ఉంటాం. పాపం యొక్క పెనాల్టీని మన ప్రభువు కట్టాడు, మన పరిశుద్ధులు నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇది నిత్యము నిలిచేది. 43వ వచనంలో రక్షించబడ్డ వారి భాగ్యం రాయబడింది, అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. సూర్యుడు భూమి మీద, భూమి మీద మనం చూస్తున్న సూర్యుడు ఎన్ని సంవత్సరాలుగా అలాగే ఉన్నాడు, ప్రకాశం వెలుగు తగ్గట్లేదు, ఉష్ణం తగ్గట్లేదు, ఏమి సైజు తగ్గిపోవట్లేదు, అలాగే ఉన్నాడు సూర్యుడు. అలాగే అలాంటి పోలికే రాయబడదు, సూర్యుని వలె తమ తండ్రి రాజ్యంలో తేజరిల్లుదురు. కవనందు ప్రియులారా, ఆయన దయను బట్టి మనం బాగున్నాం, కానీ యేసుక్రీస్తు ప్రభు నందు పొందుకున్న రక్షణను బట్టి మన భవిత చాలా బాగుంటుంది. సూర్యుని వలె తేజరిల్లుతాం, దేవుని కుమారులం అవుతాం, సింహాసనాల మీద ఉంటాం, కిరీటాన్ని పొందుకుంటాం, దేవదూతలకు తీర్పు తీరుస్తాం, మనం కృతాకాశం కృత భూమిలో ఉంటాం. అవి గంభీరమైన వాగ్దానాలు. అయితే ఇంత గొప్ప రక్షణను ఆటంకపరచడానికి సాతాను చాలా బలంగా పనిచేస్తాడు. దాన్ని కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. నేను ప్రధానంగా మీ గమనాన్ని తీసుకురావడానికి ఇష్టపడుతున్న మాట ఏంటంటే, ఎందుకు లోకంలో ఉన్న జ్ఞానవంతులు, లోకంలో ఉన్న బలవంతులు ఎందుకు వాళ్ళు సువార్త సత్యంలోకి రాలేకపోతున్నారు, ఎందుకు బయట నిలిచిపోయారు అన్నది మనకు అర్థం కావడం కొరకు ఈ మాటలు మీ గమనాన్ని తీసుకురావడానికి నేను తాపత్రయపడతా ఉన్నాను. కాబట్టి ఇక్కడ యూదులు వెతుకుతున్నారు దేన్ని, వారు సూచక్రియలను అడుగుతున్నారు. గ్రీసు దేశస్థులు వెతుకుతున్నారు దేన్ని, జ్ఞానాన్ని వెతుకుతున్నారు. అందరికీ పరుగుంది గాని వాళ్ళ పరుగు వేరే వేరేగా ఉంది. యూదులు ఏమి తక్కువ వారు కాదు, గ్రీసు దేశస్థులు ఏమి తక్కువ వారు కాదు. జ్ఞానవంతులు, బలవంతులు, ధనవంతులు, ఘనులు చాలా మంది లోకంలో ఉన్నారు. కానీ ఎక్కడ వాళ్ళు ఆగిపోతా ఉన్నారో మనకు అర్థమైతే, మనం ఆ మోసంలో ఏమైనా ఉన్నామా, లేదా మన కుటుంబ సభ్యులు ఏమైనా ఆ మోసంలో ఉన్నారా, మనం ఎట్లాగ ఈ మోసంలోంచి, సాతాను మోసాలలోంచి బయటకు రాగలుగుతామో అర్థమవుతుంది. రెండవ కొరింథీ పత్రిక 4:4 సాతాను ఎట్లా పనిచేస్తున్నాడో వాక్యం మాట్లాడుతూ ఉంది. కొరింథీయులకు రాసిన 2:4 దేవుని స్వరూపే ఉన్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుని నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాల గుడిదనం కలగజేసెను. కాబట్టి సువార్తలో జీవం ఉంది, సువార్తలో శక్తి ఉంది. సువార్త వెరితనంగా వాళ్ళు కనబడుతుంది, కాని అది దేవుని శక్తి, రక్షించడానికి దేవుని శక్తి, రక్షించడానికి దేవుని శక్తి. కానీ ఆ సువార్తన దయచేరకుండా, సువార్త దగ్గరికి రాకుండా, సువార్త వాళ్ళు విన్నా వాళ్ళకి అర్థం కాకుండా మనోనేత్రాల గుడితనం కలగజేయడం సాతాను బలంగా కంకణం కట్టుకున్నాడు. గోధుమలు ఆ విత్తువాడి ఉపమానాలు అదే చదువుతాం. త్రోవ పక్కన పడ్డ వాక్యాన్ని వాడు ఎత్తుకుపోతున్నాడు. వాడికి వెండి బంగారాలు వజ్రవైద్యులు రక్కర్ల వాక్యం. వాడు ఏదైనా ఇస్తున్నాడు కాని సువార్తను మాత్రం ఆపుతున్నాడు. వాడు జ్ఞానవంతుడు కాబట్టి సువార్త ఎంత మేలు చేస్తుందో, దేవుని వాక్యం మనకి ఎంత మేలు చేస్తుందో వాడు ఎరిగినవాడు కాబట్టి ఏదైనా నువ్వు తీసుకోగాని వాక్యం దగ్గరకు మాత్రం రావద్దు అని వాక్యాన్ని నుంచి అడ్డగించడానికి అన్ని విధాలుగా ప్రయత్నించేవాడుగా శత్రువు ఉన్నాడని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. 4 కారణాలు పౌలు ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 4 కారణాల చేత సువార్త దగ్గరికి రాలేకపోతున్నారు అని మాట్లాడుతున్నాడు. 1 మతాచారాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:22 యూదులు సూచక్రియ చేయమని అడుగుచున్నారు. యూదులు ఎంత నిష్ట కలిగిన వారో, భక్తిపరులు, ధర్మశాస్త్రాన్ని ఎంతగా పాటిస్తున్నారో ఎరుగుదు. ఈ 4 సువార్తలు చదువుతా ఉంటే యూదుల దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు, వాళ్ళ మధ్య ఉన్నాడు, వాళ్ళ ముందు అద్భుతాలు చేశాడు, వాళ్ళకి అనేక బోధలు చేశాడు. వారు యేసుక్రీస్తు ప్రభుని చంపాలనుకున్నారు, యేసుక్రీస్తు ప్రభును దయ్యం పట్టిన వాడు అన్నారు, యేసుక్రీస్తు ప్రభును మతి చలించిందన్నారు, యేసుక్రీస్తు ప్రభుని పాపుల స్నేహితుడు అన్నారు, యేసుక్రీస్తు ప్రభుని రాజద్రోహి అన్నారు. ఎందుకు వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారంటే, వాళ్ళ మతం వాళ్ళని సత్యం చూడలేనట్టుగా చేస్తా ఉంది. వాళ్ళ మతం, దేవుడు వాళ్ళ దగ్గరికి వస్తే దేవుడి కంటే వాళ్ళకి మతమే ఎక్కువైపోయింది. విశ్రాంతి దినాన ఆయన వారి కన్నులు ఎదుటి అద్భుతాలు చేస్తా ఉంటే, అద్భుతాన్ని చూసి నువ్వు దేవుని కుమారుడు అని గ్రహించడానికి బదులు, మా మతాచారం, మా సిద్ధాంతం, మా నియమం, మా కట్టడం, దానికి వ్యతిరేకంగా నువ్వు చేసావు, విశ్రాంతి దినాన నువ్వు మేలు చేసావు కాబట్టి మేము నిన్ను చంపుతాం. వాళ్ళకి ఆచారం ముఖ్యం, వాళ్ళకి మతం ముఖ్యం. ఈరోజు కూడా మనం చూస్తున్న సమాజంలో వాళ్ళకి సత్యం కాదు, మతం ముఖ్యం. సనాతన ధర్మం అని వాళ్ళు పిలుస్తా ఉన్నారు. వారు ఇది విదేశీ మతం అని దీనికి పేరు పెట్టారు. ఏ దేశంలో టెక్నాలజీ ఉన్నా మేము తీసుకుంటాము, ఎక్కడ ఏ మంచి ఉన్నా సరే అడాప్ట్ చేసుకుంటాం అన్న ఉద్దేశం అయితే అన్ని విషయాలు లిబరల్ గా ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు దగ్గర మాత్రం చాలా స్టబర్న్ గా ఉన్నారు. కారణం ఏంటంటే, మతం వారిని సత్యం చూడలేనట్టుగా చేస్తా ఉంది, సత్యం చూడలేని వారిగా చేస్తా ఉంది. పౌలు అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు. ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ క్రైస్తవ్యాన్ని ఒప్పుకోలేదు, హింసించువాడుగా ఉన్నాడు. అలాంటి పౌలు మార్పును అందటం మనం చూడగలుగుతున్నాం. దానికి ఆయన దర్శించి కళ్ళు తెరిపించాల్సి వచ్చింది. మరొక మాట అక్కడ రాయబడింది, లుకాసు వార్త 18వ అధ్యాయంలో ఆ మతాన్ని నిష్ఠగా పాటిస్తున్న వ్యక్తి కొరకే యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నాడు. లుకాసు వార్త 18వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చదివితే, ఇద్దరు దేవాలయానికి వచ్చారు, ఒకడు పరిచయుడు మరొకరు సుంకరి. సుంకరి బయట ఉన్నాడు, బయట ఉన్నాడు అన్న మాట దగ్గర దేవునికి సంబంధించిన వాడు కాదు, అన్యుడు. కాని పరిచయుడు దేవునిలో ఉన్నాడు, ధర్మశాస్త్రం చదువుతున్నాడు, మందిర పరిచయం చేస్తున్నాడు. ఆయన అంటాడు 11వ వచనం, పరిచయుడు నిలవబడి, దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారానికి 2 మార్లు ఉపవాసం చేయొచ్చు. నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. కాని దేవుని ఎదుట అతడు అంగీకరించబడలేకపోయాడని వాక్యంలో మనం చూడగలం. సుంకరి, అతనికి ఈ సిద్ధాంతాలు ఇవేం తెలియదు. అతను తెలిసిందల్లా ఒకటే, నాకు దేవుడు కావాలి, నేను పాపిని, నాకు రక్షణ కావాలి. దేవా, అతడి ప్రార్థన 13, సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశ వైపు కనులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అంటే దేవుడు అంగీకరించాడు. ఆ రోజు యూదులకి కట్టుబాట్లు ఎట్లాగైతే వాళ్ళని రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు దగ్గర రాకుండా ఆపేయో, వారు దేవుని కంటే మనుషుల పారంపర్యాచారాలకు ఎక్కువ విలువిచ్చారు. అది వాళ్ళ మన కనులు ఎదుట. ఇదేంటి, మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు. మెస్సయ్య వాళ్ళ మధ్యకు వస్తే వాళ్ళు ఎందుకు ఆయన్ని యాక్సెప్ట్ చేయలేకపోయారంటే, వారు పెట్టుకున్న కట్టుబాట్లు అలాంటివి. నేను ఆదివారం భక్తికి వ్యతిరేకం కాదు, కానీ ఆదివారం ఒక కట్టుబాటు అయిపోయింది. ఆదివారం మాత్రమే, నేను మందిరానికి వ్యతిరేకం కాదు కానీ మందిరం మాత్రమే అన్నట్టుగా అయిపోయింది. దేవుని వాక్యం ఆదివారం కోసం మాట్లాడడంలా, లుకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనంలో, ఎవడైనా నన్ను వెంబడింపు కోరితే ప్రతి దినం తన సిలువెత్తుకుని నన్ను వెంబడించాలి అన్నాడు ఆయన. యోహాను సువార్త 4వ అధ్యాయం 21వ వచనంలో సమరస్త్రీతో మాట్లాడుతున్నాడు. ఆరాధించే స్థలం కొండ కాదు, ఆరాధించాల్సిన స్థలం యెరూషలేము కూడా కాదు. ఆరాధించేవారు యథార్థంగా ఆరాధించాలి, ఆత్మతో ఆరాధించాలి, సత్యంతో ఆరాధించాలి. ఎక్కడ ఆరాధించాలి? మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామాన కూడి ఉందరు అక్కడ నేనుంటాను. ఈ రక్షణ ఆయన ఆదివారానికి, ఈ రక్షణ ఆయన ఆలయానికి వస్తేనో అక్కడ పరిమితం చేయలేదు. రక్షించబడ్డవారు సంఘముగా ఒక స్థలంలో ఒక ప్రత్యేక దినాన్ని కూడుకోవడం మంచిది, కానీ అది మిగతా వాళ్ళకి ఆటంకంగా ఉండిపోయిన పరిస్థితులు ట్రెడిషనల్ చర్చెస్ లో చూస్తా ఉన్నాం. కాబట్టి మనలో కూడా, క్రైస్తవ్యంలో కూడా ఇంత మంచి వాక్యం ఉంది, ఇంత ప్రేమ కలిగిన దేవుడు ఉన్నాడు, కానీ ఎందుకు సంఘం లోకాన్ని ప్రభావితం చేయలేకపోతా ఉంది? ఎందుకు సంఘం యూట్యూబ్ దగ్గర ఓడిపోతా ఉంది, సోషల్ మీడియా దగ్గర ఓడిపోతా ఉంది, డబ్బు దగ్గర ఓడిపోతా ఉంది? అంటే సంఘానికి మతం ప్రాముఖ్యం అయిపోయింది. మతం అంటే ఆచారం, ఆచారం, కట్టుబాట్లు, విధానాలు, అవి ప్రాముఖ్యం అయిపోయాయి. వాక్యం కంటే కూడా అది ఎంత మాత్రం కూడా మంచిది కాదు. మాకు తెలియదు ఇట్లాగా ఆన్లైన్లో ఆరాధించుకుంటే బాగుంటుందని ప్రభు ఉద్దేశించాడు. ఆ అనుదిన ఆరాధనలో, ముడిపూట ఆరాధనలో, ఆరాధనలు అంటే కేవలం బైబిల్ చదవడంతో పరిమితం కాకుండా ఆ పరిచర్య చేయటం, ఎక్కడో డిఆర్డీఏ వాళ్ళు రక్షించబడాలని చెప్పి పోలీసులు పరిగెట్టడం, డిఆర్డీఏ ఆంధ్ర తెలంగాణలో ఉన్న విశ్వాసులందరూ మండాలని చెప్పి మరొక చోట ఉన్న వాళ్ళు, సూర్యాపేటలో ఉన్న వాళ్ళు, వాళ్ళ తాపత్రయపడడం, మనందరం కలిసి ప్రార్థన చేయటం. ఏం కావాలి మాకు? సిద్ధాంతాలు కాదు, ఆచారాలు కాదు, పద్ధతులు కాదు, కట్టుబాట్లు కాదు, డిపార్ట్మెంట్ బ్యారియర్స్ కాదు, ఆంధ్ర తెలంగాణ బ్యారియర్ కాదు. ఈ గొప్ప రక్షణ అందరికీ అందాలి. ఆయన నిత్య రాజ్యానికి అందరినీ సిద్ధపరచాలి. మతం యూదుల్ని ఆపేసింది. అలాంటి కట్టుబాట్లు, అలాంటి విధానాలు క్రైస్తవ్యంలో కూడా తీసుకొచ్చి రావడం వల్ల చాలా మంది ఆగిపోతా ఉన్నారు. సువార్తను, ఆ సువార్త యొక్క ప్రభావం వాళ్ళకి అందకుండా ఉండడానికి గల కారణం మతం వల్ల ఆగిపోతారు. యూదులు ఆగిపోవడం గల కారణం అదే. రెండవ కారణాన్ని పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరంటే గ్రీసు దేశస్థులు. ఏం కావాలి వాళ్ళకి? జ్ఞానం కావాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము, మొదటి అధ్యాయము అక్కడ రాయబడ్డ మాట 19వ వచనం నుంచి మనం చదవాలి. 19వ వచనం నుంచి మనం చదవాలి. ఇందు విషయమే, జ్ఞానుల జ్ఞానమును నాశనం చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును. అదేంటి, జ్ఞానం మంచిదే కదా, వివేకం మంచిదే కదా, జ్ఞానాన్ని నాశనం చేస్తున్నాను అంటున్నాడు ఆయన, వివేకాన్ని శూన్యపరుస్తాను అంటున్నాడు ఆయన. ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడు అంటే 20వ వచనంలో, జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. లోక జ్ఞానం, జ్ఞానం అన్న కాడ రెండు రకాల జ్ఞానాలు ఉన్నాయి. జ్ఞానం అన్నాడ రెండు రకాల జ్ఞానాలు ఉన్నాయి. ఒకటి పరసంబంధమైన జ్ఞానం, దైవిక జ్ఞానం. రెండవది భూ సంబంధమైన జ్ఞానం, లౌకిక జ్ఞానం, లోకానుసారమైన జ్ఞానం. కాబట్టి లోకంలో జ్ఞానానికి విలువ ఉంది, కానీ అది ఏ జ్ఞానం? అది ఏ జ్ఞానం? ఏ జ్ఞానం? మనం పిల్లలకు నేర్పిస్తున్న పుస్తకాల్లో వాళ్ళు పొందుకుంటున్న జ్ఞానం ఏ జ్ఞానం? మనం బ్రతకడం కొరకు అలవాటు చేసుకుని వాడుకున్న టెక్నాలజీ ఎంత, అది ఏ జ్ఞానం? దాని యొక్క పరిధి ఎంత? ఎంతవరకు అది ఉపయోగపడుతుంది? ఎంతవరకు ఉపయోగపడుతుంది? ప్రాముఖ్యంగా సువార్త దగ్గరికి రాకుండా ఉండడానికి కారణాల్లో రెండవ కారణం ఏంటంటే లౌకిక జ్ఞానం. లౌకిక జ్ఞానం, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. లౌకిక జ్ఞానంతో ఉన్న వాళ్ళకి ఆత్మీయ విషయాలు అర్థం కావట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో మాట్లాడుతున్నాడు, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయాలను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనంగా ఉన్నవి, అవి ఆత్మానుభవం చేతని వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును. యోహాను సువార్త 3వ అధ్యాయంలో మతాధికారి నికోదేం వచ్చాడు. ప్రభు అంటున్నాడు, అయ్యా నువ్వు అద్భుతాలు చేస్తా ఉన్నావు, దేవుని వద్ద నుంచి నువ్వు దిగి వచ్చావు అన్న విషయాన్ని మాట్లాడుతూ ఉంటే, అద్భుతాలు చేయడం వెనకాల ఉద్దేశం ఒకటే, మనుషులు ఆ దేవునిలోకి రావాలి, మారు మనసు పొందాలి, తిరిగి జన్మించాలి, ఒకడు కొత్తగా జన్మించాలి. నికోదేంకి అర్థం కావట్లా, ముసలోడు మళ్ళా ఎలా జన్మిస్తాడు, ముసలోడు ఎట్లా అమ్మ కడుపులోకి వెళ్ళి జన్మిస్తాడు, అర్థం కావట్లా, అర్థం కావట్లేదు. లౌకిక జ్ఞానంతో ఆలోచించేవాళ్ళు తప్పకుండా లౌకిక జ్ఞానం ఆపుతుంది. కంటికి కనిపించే భౌతిక ప్రపంచం 10%, కంటికి కనిపించని అభౌతిక ప్రపంచం 90%. కానీ మాకు ఏదైనా కంటికే కనిపించాలి. విశ్వాసం, విశ్వాసం, నిరీక్షణ అలాంటి వాటికి ఏమాత్రం తాగకుండా మాకు కంటికే కనిపించాలి. దేవుడు కూడా కంటి కనిపించడానికి నచ్చేటట్లుగా చాలా ఉంచాడు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు గూర్చిన ఇన్ఫర్మేషన్, దేవుడు ఉనికిని తెలియజేయడానికి కావలసిన ఇన్ఫర్మేషన్ అంతా సృష్టిలో ఉంచాడు. కానీ వాళ్ళు దాన్ని అక్కడ ఎలాగ బోల్తగడ్డారంటే, సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని పూజిస్తూ సేవిస్తూ ఉన్నారు. కావున ప్రిల్లరా, జ్ఞానం కూడా యేసుక్రీస్తు ప్రభు రక్షణలోకి రాకుండా ఉండడానికి ఆటంకం అవుతా ఉంది. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. జ్ఞానం కూడా, అందుకే బాగా చదువుకున్న పిల్లలు, మన పిల్లలే బాగా చదువుకున్న పిల్లలు, వారు విశ్వాసంలో బలహీనపడతారు. కారణం దాన్ని యాకోబు ఇలా రాస్తున్నాడు. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో యాకోబు పత్రికలో ఇలా రాయబడింది. యాకోబు పత్రిక 3వ అధ్యాయము పైనుంచి వచ్చు జ్ఞానము భూ సంబంధమైన జ్ఞానం, 15వ వచనం, 3వ అధ్యాయం 15వ వచనం, ఈ జ్ఞానం పైనుంచి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిదై ఉన్నది. భూ సంబంధమైన జ్ఞానం, జ్ఞానం అని పిలిచిన ప్రతి దాన్ని మనం ఇది గొప్పది అనుకోవడానికి వీల్లేదు. దయ్యాల జ్ఞానం, భూ సంబంధమైన జ్ఞానం. అధికారం 3వ అధ్యాయం 1వ వచనంలో సాతాను గురించిన పరిచయం ఎలా చేయబడిందంటే, సర్పం సమస్త భూజంతువులలో యుక్తి కలిగింది, తెలివి, తెలివి, మాటకారితనం, మాటకారితనం. ప్రభునందు ప్రిల్లరా, మనకు అర్థం కావలసింది ఒకటి ఆచారాలు రక్షణకు ఆటంకంగా మారుతున్నాయి, రెండు లౌకిక జ్ఞానం రక్షకుణ్ణి అంగీకరించడానికి ఆటంకంగా మారుతున్నట్టుగా వాక్యంలో మనం చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి దేవుడు సింపుల్ గానే పనిచేస్తాడు. రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 9 నుంచి మనం చదివితే నయమాన్ వచ్చాడు, ఎలీషా దగ్గరికి వచ్చాడు, నయమాన్ వచ్చాడు, ఏమన్నాడు, పోయి మునిగేసేళ్ళు అన్నాడు ఎలీషా, నీ కుష్ఠరోగం పోవడానికి నీళ్ళలో మునుగు. ఆయనేమంటాడు, అదేంటది అలా ఎలా పోతుంది, అలా ఎలా పోతుంది, అతడు నన్ను ఎగ్జామిన్ చేయాలి కదా, చెయ్యి ఆడించాలి కదా, నన్ను తిప్పాలి కదా, ఒక 6 నెలలు 9 నెలలు ట్రీట్మెంట్ చేయాలి కదా, నీళ్ళలో మునితే ఎలా పోతుంది, మా దగ్గర ఎందుకంటే గొప్ప నదులు లేవా. అవును, మనుషులు పనిచేసినట్టుగా ఆయన ఎందుకు పనిచేస్తాడు, ఆయన ఎందుకు పనిచేస్తాడు, సృష్టిని శూన్యులను తీసుకొచ్చాడు, మనిషిని మట్టిలోని తీసుకొచ్చాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. మన లాజిక్ తగ్గట్టుగా దేవుడు ఎందుకుంటాడు, మనం అనుకున్నట్టుగా దేవుడు ఎందుకుంటాడు. దేవుడికి భార్య ఉంటేనే పిల్లలు పుడతారు, దేవునికి భార్య ఉండాలి, పిల్లలు ఉండాలి, వాళ్ళకి పిల్లలు అవ్వాలి, అందరికి ఒక భార్య ఉంటే దేవుడికి 2 భార్యలు ఉండాలి, అందరికి 2 చేతులు ఉంటే దేవుడికి 4 చేతులు ఉండాలి. అది మనం ఊహిస్తా ఉన్నాం. ఆయన ఆల్మైటీ సర్వశక్తిమంతుడు, ఆయన ఓమ్నిసియంట్ సర్వజ్ఞాని. మనం ఆయన వెర్రితనం, ఇక్కడ రాయబడే మాట దేవుని వెర్రితనం మనుష్య జ్ఞానం కంటే జ్ఞానం కలిగింది. మనం అనుకున్నట్టుగా దేవుడు ఎందుకుంటాడు, మనం అనుకున్నట్టుగా దేవుడు ఎందుకుంటాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, జ్ఞానం రక్షణ సువార్త దగ్గరకు రాకుండా ఆటంకపరుస్తుంది. అది రెండవ కారణంగా ఈ వాక్య భాగంలో చూడగలుగుతున్నాం. కాబట్టి దేవుడు ఆయన ఎంపికలో జ్ఞానం లేరు, జ్ఞానం సిగ్గుపరచడానికి వెర్రువాని ఏర్పరచుకున్నాడు, వెర్రువాని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని ఎంపికలో ఎవరున్నారో, ఆయన ఏర్పాటు ఎట్లా ఉందో మనకు అర్థమైతే, నేను ఆ ఎంపికలోకి వచ్చాను, నేను ఈ మతాచారం అనే ముసుకులోంచి బయటకు రాగలిగాను, జ్ఞానం నన్ను ఆటంకపరుస్తా ఉండగా నేను బయటకు రాగలిగాను, దేవుడు నన్ను బయటికి తీసుకొచ్చాడు, నేను మిగతా వాళ్ళని కూడా అట్లాగే పరిస్థితుల్లో ఉన్నారని అర్థం చేసుకుని వాళ్ళకి రక్షణ సువార్తను అందించడానికి జ్ఞానం, లోక జ్ఞానం అడ్డవుతుంది, ఆచారాలు కట్టుబాట్లు అడ్డవుతున్నాయి, మతం అడ్డవుతుంది అన్న విషయం మనకు అర్థమైతే మనం కలవరపడం తప్పకుండా. మనకిచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి, బలాన్ని బట్టి ప్రార్థనాపూర్వకంగానే ఈ దివ్యమైన సువార్తను, మహిమ కలిగిన సువార్తను, రక్షణ సువార్తను అనేకులకు అందించగలుగుతాము. మూడవ కారణం, ఏది మనుషుల్ని ఆటంకపరుస్తుందంటే బలం మనుషుల్ని ఆటంకపరుస్తుందని వాక్యం మాట్లాడుతూ ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 25వ వచనం నుంచి మనం చదివితే, 25వ వచనం నుంచి మనం చదివితే అక్కడ మనుషుల బలము కంటే దేవుని బలహీనత బలమైనది అని రాయబడింది. కిందకు వచ్చేసరికి 26వ వచనంలో ఘనులు గొప్పవారు, ఆయన అనేకులు పిలువబడలేదు, ఘనులు గొప్పవారు అని రాయబడింది. బలవంతులు, అది మనీ పవర్, మజిల్ పవర్. ఈరోజు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతా ఉన్నారు, ప్రభుత్వాన్ని ఎంత ప్రభావితం చేయగలుగుతున్నారు, వాళ్ళ వెనకాల ఏముంది, వాళ్ళ ఫేస్ వాల్యూ, దాని వెనకాలే పరిగెట్టడం మనం చూస్తా ఉన్నాం. అయితే దేవుని యొక్క ఏర్పాటు 28వ వచనంలో రాయబడమాట, ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపుకున్నట్లు జ్ఞానుని సిగ్గుపరచుటక లోకంలో ఉండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు, బలవంతులైన వారిని సిగ్గుపరచుటక లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతుల్ని ఆయన వాడుకోవట్లేదు, బలవంతులు కూడా ఆయన వద్దకు రాలేకపోతున్నారు. దానికి కారణం వారికున్న బలమే. దేన్ని బట్టి అతిశయిస్తారో, అందుకే చాలా మంది ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గర రాగలుగుతారంటే వారు బలం దెబ్బతిన్నప్పుడు, వారు అనారోగ్యానికి గురి అయినప్పుడు, వారు ఇరుకులో పడ్డప్పుడు, అప్పుడు అర్థమవుతుంది నేనే పాటి వాణ్ణి, నన్ను ఏది కాపాడగలుగుతుంది, నాకు ఖచ్చితంగా దేవుని సహాయం లేకుండా నేనెట్లా బ్రతికి బట్టకట్టగలుగుతాను. ఆ బలం ఉన్నంతసేపు వాళ్ళు మాట వినే పరిస్థితిలో ఉండరు. అదే వాళ్ళ పాలిట శాపం, సాతాను దాన్నే వాడుకుంటాడు. నువ్వేందుకు ప్రార్థన చేయాలి, నువ్వెందుకు మాకాలు ఉండాలి, నువ్వెందుకు ఉపవాసం ఉండాలి? నువ్వెందుకు ఆయన మాటలు లోబడాలి? నీకు నువ్వే రానివి. తగ్గించుకోవటం, విధేయత చూపించటం, సరెండర్ అవటం, దానికి ఈగో అడ్డొస్తుంది. అందుకోసమే బలవంతులు రారు, బలవంతులు రారు. దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న మాట ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో రాయబడుతున్న మాట. ఆ బలం ఉడిగిపోవడానికి ముందే, వృద్ధాప్యం మీద పడడానికి ముందే, యవన కాలం అందే యవన కాలపు బలాన్ని ఆయనకిస్తే, నీ బాల్య దినాలు ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుంటే నీ భవిత బాగుంటుంది. ఆ ప్రసంగి 12:7లో రాస్తా ఉన్నాడు, ఈ శరీరం మట్టి శరీరం దేన్ని చూసి మురిచిపోతా ఉన్నావో, ఇది మన్ను, మన్నైనది తిరిగి మంటిలో కలిసిపోద్ది, అక్కడ మోసపోవద్దు. మహిమాత్మ తిరిగి దేవుని వద్దకు వెళ్తుంది. ఆత్మ సంబంధిగా మనం జీవించాలి. ఈ రోజు ఉన్న యవనాన్ని బట్టో, బలాన్ని బట్టో, మనకున్న వెనకాల మందిని బట్టో, మంచి కుటుంబాన్ని బట్టో, మంచి నేపథ్యాన్ని బట్టో, దేన్ని బట్టి అతిశయించేవారు ఎవరో కూడా ఈ సువార్త దగ్గరికి రాలేరు. వారిని అది చూపించే సాతాను వాని ఆటంకపరుస్తాడని దేవుని వాక్యం హెచ్చరిస్తా ఉంది. 4వ ఆటంకము ధనం. 4వ ఆటంకం ధనం. ఇక్కడ దేవుని ఎంపికలో మనం చూడగలిగిన మాట 29వ వచనం రాయబడ్డ మాట. అక్కడ రాయబడ్డ మాట ఎన్నికైన వారు తర్వాత ఎన్నికైన వారు అన్న మాట దగ్గర తర్వాత 26వ వచనంలో గనులు, బలవంతుల కోసం రాయబడింది. లోకంలో ఎన్నికైన వారు గనుల కోసం రాయబడింది. మనం ఇదే వాక్య భాగం 31వ వచనంలో చూస్తే, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలనని రాయబడినది నెరవేరునట్లు. ప్రభువునంద అతిశయించాలి. ఈ వాక్యం యిర్మీయా గ్రంథంలో రాయబడ్డ వాక్యం. యిర్మీయా గ్రంథము 9వ అధ్యాయము నేను ముగిస్తా ఉన్నాను. యిర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూడాలి. 9వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూడాలి. యిర్మీయా గ్రంథం 9:23 మనం చూడాలి. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, స్థూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. జ్ఞాని తన జ్ఞానమే దేవుడి వద్ద తల దించడానికి అడ్డుగా ఉంటుంది. బలవంతుడికి తన బలమే దేవుడి దగ్గర తల దించడానికి అడ్డుగా ఉంటుంది. 3వ మాట, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు కూడా ఆ దేవుని వద్దకు రాలేడు, ఆరాధకుడు కాలేడు, విధేయత చూపించలేడు. కానీ 24వ వచనం, అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయింపవన్ననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయాలు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశుద్ధంగా తెలుసుకున్నట్టు బట్టి అతిశయింపవలను, అట్టి వాటిలో నేను ఆనందించేవాడినని యెహోవా సెలవిస్తున్నాడు. ప్రభు మనకిచ్చిన ఉద్యోగాలు ఆయనకి దగ్గర చేయాలి తప్ప ఆయనకు దూరం చేయకూడదు. కానీ చాలా మందికి ధనం అడ్డుగా మారిపోయింది, సంపాదన అడ్డుగా మారిపోయింది. భక్తి చేస్తే మాకు వచ్చే లంచాలు మేము పోగొట్టుకోవాలి కదా, కాబట్టి తర్వాత చూద్దాం, ముందు డబ్బులు సంపాదించుకుందాం. జీవానికి దూరం చేసేది ధనమే. బలం, నేను భక్తిపరుడిగా ఉంటే నాకున్న పాపులారిటీ తగ్గిపోతుంది, నన్ను వేరే తక్కువ వర్గానికి చెందిన వాడిని అనుకుంటారు, కాబట్టి నేను బయటపడను. ఆయనకు దూరం చేసేది బలం, ఆయనకు దూరం చేసేది లౌకిక జ్ఞానం. ఏ ఎండకి ఆగొడుగు పట్టుకోవాలి, ఓసరి వేలులు. ఒకవేళ మనం ఈ లోకానుసారమైన విషయాలను బట్టి మనం వెనకడుగు వేస్తా ఉంటే, దేవుడు మన సిగ్గుపరచడానికి తనను తన పరిచర్లు ఎలాంటి వాళ్ళు వాడుకుంటున్నాడో ఆయన మాట్లాడుతున్న మాట అదే. జ్ఞానుని సిగ్గుపరచడానికి వెర్రి వారిని, బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి బలహీనులను, ఎన్నికైన వారిని వ్యర్థం చేయడానికి నీచులను, తృణీకరింపబడ్డ వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. నేను యథార్థంగా చెప్పగలిగింది, ఎస్ఎఫ్జేలో 7 సంవత్సరాలుగా ఎంత జల్లుడు పెట్టి ఎంత పగడబందిగా పరిచర్య చేయగలుగుతా ఉన్నా మేము రీచ్ కాగలిగింది కింది స్థాయి ఉద్యోగులను మాత్రమే రీచ్ కాగలిగాం. కింది స్థాయి ఉద్యోగులనే మోకాలు వేపించగలిగాం. కింది స్థాయి ఉద్యోగుల చేత ఉపవాస ప్రార్థన చేయించగలుగుతున్నాం, పాపం మాన్పించగలుగుతున్నాం, పరిచర్లో కూర్చోబెట్టగలుగుతున్నాం. మా పోలీస్ డిపార్ట్మెంట్ లో మ్యాక్సిమం సిబ్బంది ఎస్ఐలు తక్కువ మంది, ఇన్స్పెక్టర్లు తక్కువ మంది, ఆ పై స్థాయి ఉన్న వాళ్ళు లేరు. చాలా డిపార్ట్మెంట్లో ఉన్న వారికి క్రీస్తు లోక రక్షకుడు, పాపులు విమోచకుడు, పరలోకానికి మార్గం ఆయనే తప్ప వేరే మార్గం లేదు. ఈ విషయం తెలుసు. కానీ ఎందుకు ఈ ఈ సిలువను ఎత్తుకోవడానికి, ఈ సువార్తను ప్రకటించడానికి, ఈ పరిచర్య చేయడానికి వాళ్ళు ముందుకు రాలేకపోతున్నారంటే, వాళ్ళకు లోక జ్ఞానం అడ్డవుతుంది, వాళ్ళ ధనం అడ్డవుతుంది, వారి బలం వరకు అడ్డవుతుంది, వారి సిద్ధాంతాలు ఆచారాలు, ఈ నామకార్థ క్రైస్తవ భక్తిలో వాళ్ళు పెట్టుకున్న సిద్ధాంతం. ఆదివారం గుడికి వెళ్తే చాలు, ఇంకేం అక్కర్లా. ఆ మొక్కుబడి భక్తి చాలు, ఇంకేం అక్కర్లా. ఇంకేం అక్కర్లా. సాతాన్ ఎంతో బలంగా మోసం చేస్తా ఉండగా మనం యోగి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన ఒక మంచి మాట ఉంది. భక్తుల దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన ఒక మంచి మాట ఉంది. పౌలు దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన మంచి మాట. పౌలు ఆ మతాచారాలు దాటి ముందుకు వచ్చాడు. అరిమత యోసేపు ఆ ధనాన్ని దాటుకుని ముందుకు వచ్చాడు. పొట్టి జక్కయ్య ఆ ధనాన్ని దాటుకుని ముందుకు వచ్చాడు. ఆ దాన్ని దాటుకుని రాలేకపోతాడు, రాకుండా ఉండడానికి సాతాన్ పనిచేస్తా ఉన్నా. చాలా మంది భక్తులు బైబిల్లో బర్నబ పొలం కలిగిన వాడు, ఆ ధనాన్ని దాటుకుని ముందుకు రాగలిగాడు. ఏది మనల్ని, మన ఉద్యోగం మనల్ని మనల్ని ప్రభువుకు దూరం చేయకూడదు. మనకు కలిగిన సిరి సంపదలు ప్రభువుకు దూరం చేయకూడదు. మన కుటుంబం మనల్ని ప్రభువుకు దూరం చేయకూడదు. వాటిలో అతిశయిస్తూ అక్కడ ఆగిపోతే నష్టపోతాము, నష్టపోతాము. యోబు గ్రంథం 31:24 నుంచి మనం చదివితే, యోబు గ్రంథం 31:24 చదివితే ఆయనకున్న గ్రహింపు, సువర్ణము నాకు ఆధారం అనుకుని ఎడల, నా ఆశ్రయము నీవే అని మేలిమి బంగారముతో నేను చెప్పిన ఎడల, నా ఆస్తి గొప్పదని గాని నా చేతికి విస్తారము సొత్తు దొరికిందని గాని నేను సంతోషించిన ఎడల, సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతననే గాని, చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతన్నే గాని చూచి, నా హృదయం రహస్యముగా ప్రేరేపింపబడి వారు తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడల, పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారి నగుదును. దేవుడు మెచ్చడు, దేవుడు మెచ్చడు. కాబట్టి యెహోషువలాగా నేను నా ఇంటి వారు యెహోవాను సేవించుదును. పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12 మాట్లాడుతున్నాడు, మీ శరీరాలను, మీ బలాన్ని, మీ టాలెంట్స్ ని సజీవ యాగంగా ప్రభువుకి ఇవ్వండి, అది మీకు ఆశీర్వాదం, పెట్టుబడి పెట్టండి. మనకు కలిగింది ఆ ప్రభువుని ఘనపరచడానికి వాడేవారిగా ఉండాలి తప్ప, మా ఉద్యోగాల్లో ఇబ్బంది అవుతుంది, మాకు వచ్చే లాభం తగ్గిపోద్ది, మేము అని ఏ కారణం చేత కూడా ఈ రక్షకుడికి దూరం అవడానికి, వీళ్ళు ఇంత గొప్ప రక్షణను దూరం చేసుకోవడానికి వీల్లేదు. అట్లాంటి ఏవైనా మనం శోధిస్తూ వెనకడుగు వేసేలా వెనక్కి లాగుతా ఉంటే వాటి నుంచి దిద్దుబాటు చేసుకోవడం ఆత్మీయ జీవితానికి ఎంతైనా మంచిదని ప్రభు ప్రేమను బట్టి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు మాదిరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:7 ఆయన అన్ని వద్దనుకున్నాడు. దేవునితో సమానంగా ఉండే భాగ్యం విడిచిపెట్టకుండా భాగ్యం అనుకోలా, దాసుడయ్యాడు, రిక్తుడయ్యాడు, సిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు. పౌలు భక్తుడు ఏవేవి నాకు లాభకరముగా ఉన్నావో వారిని క్రీస్తు నిమిత్తం పెంటగా ఎంచుకున్నాడు. మనల్ని మనం ఎంటీ చేసుకోకుండా, మనల్ని మనం ఎంటీ చేసుకోకుండా మనం ఆరాధకులం కాలేము, మనం రక్షణలో ఎదగలేము. కాబట్టి దేన్ని బట్టి కూడా మనం సాకులు చెప్పేవారుగా ఉండకుండా, ఏది కూడా కారణం కాకుండా ప్రభువు కంటే ఏది ఎక్కువ కాకూడదు. నేను చెప్పాలని ఆశపడుతున్న మాట అది. అందుకే ఈ చివరి మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 31:2 రాయబడింది, ఆయన మనకి జ్ఞానం, నీతి, పరిశుద్ధత, విమోచన. నా జ్ఞానం ఏసే, నా జ్ఞానం ఏసే, నాకు బలం ఏసే. ఆ మాట ఇక్కడ రాయబడింది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 24:24 ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు విరుతనంగాను ఉన్నాడు గాని, యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి, పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానం. ఆయన దేవుని శక్తి, ఆయన దేవుడి జ్ఞానం, ఆయన ఆయన మనకు విమోచనం, నీతి, పరిశుద్ధత అని రాయబడింది. దేన్నన్నా యేసుక్రీస్తు ప్రభు కోసం పోగొట్టుకుందాం. దేని కొరకైనా సరే యేసుక్రీస్తు ప్రభుకు దూరం కావద్దు. కాబట్టి ఇది ఒక మంచి నిర్ణయం. అనుదిన భక్తులో ఆ ప్రభువులు ఎదగడం కొరకు ప్రభు మనకి ఇచ్చిన అవకాశంలో ఏదో కారణం ఖచ్చితంగా సాతాను పనిచేస్తాడు. మంచి మంచి పోస్టింగ్లు, కుటుంబంలో శోధనలు, లోకం మీద వ్యామోహం, లోకంలో ఉన్న తెలివితేటలు అవన్నీ వాడుతూ ఉంటాడు. చచ్చేదాకా వాడు మన మార్గానికి అడ్డొచ్చి మనల్ని వెనక్కి లాగడానికి, యూదాను మోసపుచ్చినట్టుగా మనల్ని మోసపుచ్చడానికి వాడు పనిచేస్తూనే ఉంటాడు. మన ఎప్పుడు పనిచేస్తూనే ఉంటాడు. మనం సిలువను హత్తుకుందాం. పౌలు భక్తుని వలె సిలువను హత్తుకుందాం. అతికృపా ప్రభు మనందరికీ ప్రాముఖ్యంగా ఈ నూతన యాదాద్రి డిఆర్డిఏ సహవాసానికి అనుగ్రహించిన గాక. ఆమేన్.